నెత్తిమీద పెట్టుకున్నాడు అంటే ధనాహంకారం పదవి అహంకారం శిరస్సుకెక్కింది, వాడు చచ్చిపోయాడు, పతనం అయిపోయాడు. దేవతలారా, ఇక మీద ఎప్పుడు కూడా ఇలాంటి అహంకారం నెత్తిమీదకి రాకుండా చూసుకోండి, అది నా దివ్య లక్షణం. అందుకని నేను ఎప్పుడు శ్మశానంలో లక్ష్మి నన్ను పాదాలు పట్టుకు సేవిస్తున్నా, నేను శ్మశానంలో ఉంటున్నాను, ఎముకల మధ్యలో తిరుగుతున్నాను అన్నాడు. ఆ అవతారం పూర్తిగా పొడికి పుచ్చుకున్న అవతారం సాయి అవతారం అంటే అనమాట. అందుకే తుప్పు పట్టిన రేగు డబ్బా చేత్తో పుచ్చుకుని వెళ్ళేవాడు ఆయన. ఎక్కడికైనా తెలిసిన మీకు ఆయన చేతిలో భిక్షాపాత్రగా భిక్షాదేయని వెళ్ళేటప్పుడు ఒక రేగు డబ్బా ఉండేది ఆయన చేతికి, దాన్ని ఒక కర్ర కట్టేవాడు ఆయన. ఆ రేగు డబ్బా తుప్పు పట్టింది పైగా. ఆ తుప్పు డబ్బా పట్టుకెడితే పులుసు అందులోనే, చపాతి అందులోనే, అన్నము అందులోనే, కూరలు అన్ని కలగా పులగం చేసి ఆ ముద్ద పట్టుకొచ్చి అది తినేవాడు. కాస్త చూసేవాడికి జుగుప్స కలగడానికి అనమాట. కానీ అలా తింటున్న ఆయన దగ్గరికి ఎవడన్నా పెడితే వాడికి లెక్కలే అనంత ఐశ్వర్యం ఇచ్చేవాడు. ఆయన చరిత్రలో మీరు చదువుతున్న చరిత్రలు చాలా తక్కువ. ఓసారి ఒక కటిక దరిద్రుడు వచ్చాడు బాబా దగ్గరికి. మామూలు దారిద్ర్యం కాదు, అప్పటికి 12 సంవత్సరాలుగా దారిద్ర్యం అనుభవించి శుష్కించి ఎండిపోయిన శరీరంతో వచ్చాడు. నిజంగా రత్నాకర్రను కథ ఉన్నాడు హిందీలో. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉంటున్నాడు. ఆయన అంటే ఆయనకి ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చాయి. బాబా వారి అంత్యకాలం గురించి కొంచెం బాగా తెలిసిన వాడు ఆయన. బాబా అవతార సమాప్తి ఎరిగినటువంటి వాడు. ఈ మధ్యన ఆయనకి 90 సంవత్సరాల పుట్టినరోజు పూర్తి చేశారట. ఆయన పరమ బాబా భక్తుడు. ఆయన కూడా బాబా రత్నాకర్ అనే పేరుతో గ్రంథం రాశాడు హిందీలో. నాకు ఆశ్చర్యం కలిగింది, ఎన్ని ఆశ్చర్యకరమైన లీలలు ఉన్నాయో. బాబా రత్నాకర్ అంటే అర్థం ఏంటంటే రత్నాకర్ ఆయన పేరు కదా, అందుకని బాబా చరిత్రని రాసుకున్న రత్నాకర్ అని ఒక అర్థం. రత్నాకర శబ్దానికి సముద్రం అని అర్థం. బాబాయే ఓ మహాసముద్రం, అందులో సముద్రంలో నిరంతరం కెరటాలు ఎలా వస్తూ ఉంటాయో ఆయన లీలలు, ఆయన చేసిన మహిమలు, అప్పుడు ఇప్పుడు సమాధి నుంచి చేస్తున్న లీలలు సముద్రంలాగా పొంగుతూనే ఉంటాయి. సముద్రంలో అలలు ఎప్పుడు వస్తూ ఉంటే మడిపోతుంటాయి. ఆ కెరటాలకు అంతం ఎక్కడ ఉంటుంది? ఆయన లీలలకు కూడా అంతం లేదనే పేరుతో రాశాడు. అందులో చరిత్ర అనమాట. బాబా వారి దగ్గరికి ఓ దరిద్రుడు పేదవాడు వచ్చి 12 ఏళ్ళుగా తిండి లేక చచ్చిపోతున్నానన్నమాట. ఈయన వెంటనే ఏం చేశారు, పిచ్చాడు దగ్గరికి పిచ్చాడు వచ్చాడు రా, దరిద్రుడి దగ్గరికి ముష్టాడు దగ్గరికి పెద్ద ముష్టి, ముష్టిలో ముష్టి వేరే ముష్టి అని వెంటనే పక్క నుంచి ఇంత విభూతి తీసి ఇంత చిటికెడు సృష్టించి వాడి చేతిలో వేశారు. డబ్బు అడిగితే నా కర్మగా నాకు ఈ విభూతి చేతిలో వేశాడు అనుకుని అడిగిన. బూడిది కదా, బూడిదంటే ఏమిటి ఐశ్వర్యం అనుకుంటారు కదా చాలామంది. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలుతుందో నా సామెత. ఎందుకు వచ్చిందో తెలిసే సామెత, జోగి అంటే సంస్కృతంలో యోగి, అదే వికృతి జోగి. యోగులు ఏం చేస్తారు, ఒంటికి ఇలా విభూతి పోసుకుంటారు. ఇప్పుడు నేను ఇలా విభూతి పెట్టుకున్నాను నుదుటికి, శాస్త్రి గారు విభూతి పెట్టుకున్నారు, ఇద్దరు ఇలా రాసుకున్నాం అనుకోండి, ఈ 2 విభూతులు కింద రాలుతాయి. అదన వాడు జోగి జోగి రాసుకుంటే విభూతి రావడం అండి. ఈయనకి విభూతి ఆయనకి విభూతే కదా. ఈ జబ్బా జబ్బా రాసుకున్నారు కొట్టి పొరపాటున, ఈ జబ్బకి ఎంత బూడిద, ఆ జబ్బకి ఎంత బూడిద, ఈ బూడిద మధ్యలో రాలుతుంది. ఇది చాలా మందికి యోగి యోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అంటే అంతరార్థం ఇది. అంతేకాని పనికి మాలిందని కదా అక్కడ అర్థం. నేను జోగిని, నీ దగ్గరకు వచ్చా నువ్వేదో ఇస్తామని, ఈ చిరిగిపోయిన చొక్కాతో సత్తు డబ్బాతో కూర్చుంటే తేరా వచ్చి ఏదన్నా ఇస్తావా అంటే తిరిగి నా చేతిలో బూడిదేశావు, ఈ బూడిద మా ఇంట్లోనూ ఉందయ్యా అని ఆ బూడిద ఒక్క నేల మీద చల్లేశాట. చల్లగానే కుప్పలు చెప్పలుగా బంగారపు కాసులలో వచ్చి పడిపోయాయి. ఆ కుప్పలు తెప్పలుగా వచ్చిన బంగారపు కాసులు మాయమైపోయాయి. వీడు గుండెలు బాధేసుకుని ఏడ్చాడు. అప్పుడు బాబా అన్నాడు, నీకు ఈ విభూతి ఇచ్చి నీ ఇంట్లో చల్లుకోమన్నా, నీ ఇంట్లో పడాలా బంగారం. నీ అజ్ఞానంతో ఈ విభూతి ఐశ్వర్యం అని గ్రహించలేక కింద పారేశావు, ఇక నీకు ఈ జీవితంలో సంపదవలేనన్నాడు. విభూతిర్భూతిరైశ్వర్యం. విభూతి అన్న, భూతి అన్న ఈశ్వర లక్షణం, ఈశ్వరుడి లక్షణం సంపద, ఐశ్వర్యం, ప్రభుత్వం. అవి మహానుభావుడైన ఆయన ఇచ్చేవాడు. ఈ చిటికడి విభూతి నమ్మి ఇంట్లో తల్లితే ఒత్తంటే సంపద వచ్చి పడేది, ఇప్పుడు కాదన్నాడు. దాంతో వీడు ఏడ్చి, నాకేం తెలుస్తుంది స్వామి, మేము అజ్ఞానులం, అజ్ఞానులం అయ్యి వచ్చాం కాబట్టి నీ పాదాలు పట్టుకున్నాం, మమ్మల్ని క్షమించి మళ్ళీ ఇవ్వమంటే అంతటి ఐశ్వర్యం మళ్ళీ రమ్మన్నా రాదు, కుప్పలు తెప్పలుగా రావాల్సిన బంగారం రాదు. కానీ పాదాలు పట్టుకున్నావు గనక ఈ రోజు నుంచి నీకు తిండికి గొట్టకి లోటు లేకుండా ఉంటుంది, నువ్వు ఏది తలుచుకుంటే వస్తువు మాత్రం వస్తుంది అన్నాడు. దాంతో ఆ పేదవాడికి ఆ రోజు నుంచి కావలసిన పదార్థాలకు మాత్రం లోటు ఉండేది కాదు, ఎక్కువ ఐశ్వర్యం వచ్చింది కాదు. భగవంతుణ్ణి ఇలాంటి విషయాలలో పరీక్షిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కప్పుడు బాబా గుడికి వెళ్తే మొట్టమొదట్లో కొన్ని కష్టాలు పెడతాడు. దత్తాత్రేయ లక్షణం ఏంటంటే ముందు పరీక్షిస్తాడు, కష్టాలు పెడతాడు. 4 రోజులు ప్రదక్షిణ చేస్తే 5వ రోజు ఉద్యోగం పోయింది అనుకోండి, చిచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాను ఉద్యోగం పోయింది అనుకోవద్దు. ఇది కూడా మన మంచికే. ఈ ప్రదక్షిణ చేసినప్పుడు ఉద్యోగం పోయిందంటే ఏదో నెలకు $1,000 వచ్చే ఉద్యోగం పోయింది, రేపొద్దున $10,000 వచ్చేది వస్తుంది అని అంతరార్థం అనమాట. అసలు సృష్టి రహస్యం ఏంటంటే అవధూతలు ముందు ఎప్పుడూ కష్టమే ఇచ్చి తర్వాత సుఖం ఇస్తారు. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ. అంతా మన మంచికే. నేను మీకు ఎదుర్కొట్లో కూడా చెప్పాను, ఏది జరిగినా అంతా మన మంచికేనండి. ఎప్పుడు ఈ సృష్టిలో మనకి ఏది చెడ్డకని అనుకోవద్దు. ఒక్కొక్కప్పుడు కష్టం రావడం కూడా చాలా లాభం. నేనే ఉన్నాను ఒక కాలేజీలో, ఏలూరులో ప్రసిద్ధికి ఎక్కిన సరసిఆర్ రెడ్డి కాలేజ్. ఏలూరులో ఎటువంటి సిఆర్ రెడ్డి కాలేజ్ అండి, 1993 నుంచి 2004 మార్చి వరకు 11 ఏళ్ళు లెక్చరర్గా పనిచేశాను. కొన్ని కారణాలతో ఉద్యోగం వదిలిపెట్టవలసి వచ్చింది. ఆ మనస్సుకు సుఖం లేక, ఎందుకు ఆ లౌకికమైన ఉద్యోగాల మీద మా మనస్సు ఉండదు. పైగా నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఆ సెక్రటరీ గారు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన ఆయన మీద వ్యామోహం కూడా కొంత ఉండేది మాకు. ఏ కారణం అయితేనే మొత్తం మీద ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇచ్చేస్తే జనం అన్నారు, ఎంఏ చదివి పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ పొంది హాయిగా లెక్చరర్గా ఉద్యోగం చేసుకుంటున్నావు నువ్వేమిటి, నీ బతుక్కి అనవసరంగా మానేసుకున్నావు ఏమిటంటే, నాకు 86 నుంచి ఉపన్యాసాలు అవధానాల మీద వెళ్ళి పీఠస్థాపన చేశాను. ఈ పీఠాన్ని ఉద్యోగాన్ని చూడలేకపోతున్నాను. ఓ పక్కన అమ్మవారిని చూసుకోనా, ఓ పక్కన ఇచ్చేనా, 2 పడవల మీద అడుగు వేయలేకపోతున్నాం. సహజంగా ఉద్యోగానికి వెళ్ళేవాడు ఏంటి, 10:00 వెళ్ళిపోయి 5:00 కూర్చోవాలి అక్కడ. ఇంక ఇప్పుడు నీ ఉపాసన ఎలా సాగుతుంది, అంచేత చెయ్యనన్నా. ఎంత ఒత్తిడి అనుకున్నారు మీరు, నిజంగా చెబుతున్నా. మాబోటి వాళ్ళకి పీఠస్థాపన చేసి ఉద్యోగం మానేటప్పుడు భార్య ఒక్కతే తప్ప తక్కిన వాళ్ళందరూ తిడతారు. భార్య కూడా మంచిదైతే తిట్టదు అనుకోండి. సరే, కొంతమంది అదృష్టం వాళ్ళని తిట్టేవాడు కూడా ఉంటారు. నా అదృష్టం వల్ల ఆవిడ సపోర్ట్ ఎప్పుడూ ఉండనే ఉంది. మొదటి నుంచి నన్ను ఒక అవధూతగా భావించింది. కనుక కొంతకాలం పాటు ఉద్యోగం మానేసిన కొత్తల్లో కొన్ని కష్టాలు కూడా వస్తాయి. అవన్నీ నా జీవిత చరిత్రని నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు ఒక ఆయన నా మీద, అందులో నిక్షిప్తం అయ్యి ఉంది. కనుక ఆ పిహెచ్డి గ్రంథం చదివితే నేను, నా గురువులు, నా అవధూతలు ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఎందుకు చెబుతున్నానంటే, ఆనాడు నేను తెగించే ఉద్యోగం విడిచిపెట్టకపోతే ఇవాళ ఇంత ప్రపంచం తిరిగేవాడిని కాదు. ఇవాళ నాకు ప్రపంచమే ఆస్తి అయింది. అంత అద్భుతంగా ఆలయాన్ని కట్టగలిగాను, పవిత్రంగా సుఖంగా ఆనందంగా బ్రతుకుతున్నాను, స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను. ఇవాళ నాకున్న ఐశ్వర్యం ఆనాడు ఉండదు. ఐశ్వర్యం అంటే కేవలం ఈ లౌకికమైన డబ్బు అనుకోకండి. నాకు ఆనాటికి ఆధ్యాత్మిక జ్ఞానంలో పొందుతున్న సంపద, ఈ ఆనందం లౌకిక ఆనందం ఉండదు. కొన్ని పనులు తెగించి చేస్తే ప్రారంభంలో మనకి కష్టం అనిపిస్తుంది, తర్వాత దానివల్లే లాభం వస్తుంది. అందుకని జ్ఞానంతో ఎప్పుడూ వేదములు ఏమన్నాయంటే, ఏది జరిగినా నీ మంచికి. అదే భగవద్గీత సారాంశం అంటే, అదే బాబావారి సారాంశం అంటే, అంతా మన మంచికి. ఒక ఆయన, ఓ రాజుగారి దగ్గర ఓ మంత్రి ఉండేవాడు, చాలా గొప్ప రాజుగారు. ఆ రాజుగారు వీరుడు, ఆయనకి మంత్రి, ఆ మంత్రి కూడా బాగా ప్రతిభావంతుడు. ఈ ఇద్దరు చాలా స్నేహితులు. బాలరాయణ ప్రగడ అనేవారు ఆ మంత్రి గారు. ఈ మంత్రి గారు జ్ఞాని గనక ఎప్పుడు ఏం జరిగినా అంతా మన మంచికే మహారాజా అనేవాడు. రాజుగారు కూడా ఈయన్ని ఏం చెప్పినా సంతోషంగా అలాగే అనేవాడు. రాజుగారికి మంత్రి మీద చాలా ఇష్టం కనుక. ఒకరోజున రాజుగారు ఒక యాపిల్ పండు తీసుకుని చాకుతో ఆ పండు కోసుకు తిందామని ఇలా అంటూ ఉంటే ఆయన మేలు ఒడి దిగిపోయింది అంట. పూర్తిగా దిగిపోయి నేల మీద పడిపోయింది. ఇంకా రాజుగారు, బాబోహో ఈ వేలు దిగిపోయింది బాబు, కొంచెం దిగితే కట్టేసి ఏదైనా చేయొచ్చు, పూర్తిగా దిగిపోయింది, గజగజలాడిపోతున్నాను రో దేవుడో అని రక్తాన్ని ఇలా కారుతున్నటువంటి వేలును పట్టుకుని ఏడుస్తూ ఉంటే వైద్యులు వచ్చి దానికి ఏదో మందు వేశారు, వేలు పోయింది. అప్పుడు మంత్రి గారు వచ్చి, అంతా మన మంచికే మహారాజా అన్నాడు. ఈ వేలు మొత్తం తెగి నేల మీద పడిపోయి నేను ఏడుస్తూ ఉంటే అంతా మన మంచికే అంటావా అని పళ్ళు పట్టపట్టగలిగితే, నిజంగా మహారాజా అంతా మన మంచికే అన్నాడు. ఒరే ఎవరక్కడ భటులు, రండి, నా వేలు దిగిపోతే మంచిగా అంటాడా వీడు, వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేయండి, చెరసాల్లో దోసేయండి, చర్లపల్లి జైల్లో దోసేయండి అన్నాడు. అంతే భటులు వచ్చారు, రాజాజ్ఞ కదా, మంత్రి గారిని చెరసాల్లో పెట్టారు. ఆ చెరసాల్లో గడిపోతూ అంతా మన మంచిగా మహారాజా అన్నట్ట. ఈ అప్పుడు కూడా ఇది కూర్చో జైల్లో బాగా అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది అంతా మన మంచిగా అంటావా అన్నాడు రాజుగారు. హాయిగా వెళ్ళిపోయి జైల్లో కూర్చుని జైల్లో కూడా జపం చేసుకోవడం మొదలెట్టాడు. ఎంతో పూర్వం రాజుగారి దగ్గర ఉన్నప్పుడు ఇంతలా జపం చేసే అవకాశం లేదు. ఇప్పుడు జైల్లో కూర్చున్నాడుగా, దర్జాగా పొద్దున సాయంకాలం దాకా ఓం నారాయణాయ ఓం నమశివాయ అనుకుంటూ కూర్చున్నాడు. అది కూడా లాభం కొంతమందికి. మీరు బాలగంగాధర్ తిలక్ ఏం చేశాడు మరి? జైల్లో ఉన్నప్పుడు భగవద్గీతకు భాష్యం రాశాడు. బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెడితే పాప ఆ మహానుభావుణ్ణి ఆ జైల్లో గుర్తుని భగవద్గీతకు అద్భుత భాష్యం రాశాడు. తెలుసిన మీకు ఆయనకి రాసుకోవడానికి పెన్నులు లేవు, కళతో పాటు ఇంకు లేదు. కాగితాల మీద ఎలా రాశాడో తెలుసా? ఆయన రొట్టె ఇచ్చేవారట, అందులో పాలు ఇచ్చేవారట. ఈ రొట్టెని అలా ఒక సిరాబుడ్డిగా చేసి పాలు అందులో పోసి ఓ చిన్న వేపకర్ర ఉంచి దాంతో కాగితాల మీద రాసేవాడు. ఈ పాలు ఆరిపోయాక మాయమైనట్టు కనపడతాయి. దీంట్లో టెక్నిక్ ఉంది. పాలతోటి కాగితం మీద రాశాక అది ఆరిపోయేదాకా మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. తడిగా ఉన్నప్పుడు ముట్టుకుంటే అక్షరాలు పోతాయి. ఎండిపోయాక దాన్ని పొయ్యి దగ్గర అలా వెచ్చ చేసుకోండి కొద్దిగా, మళ్ళీ అందరూ తగలబెట్టకుండా అలా కొంచెం వేడి తగిలితే అప్పుడు అక్షరాలన్నీ స్పష్టంగా కనబడతాయి. చాలా అద్భుతమైన టెక్నిక్ అది. అలా రాశాడండి ఆయన. తాగడానికి ఇచ్చిన పాలలో బ్రష్గా ఉపయోగించుకోవడానికి, పళ్ళు తోముకోవడానికి ఇచ్చినటువంటి కర్రపుల్ల వేప పుల్లని పెట్టి మళ్ళీ ఆ పాలు పాడైపోకుండా రొట్టెలు వాటిని పోసి భగవద్గీత రాశాడు. ఏమి కష్టపడ్డారు మహానుభావులు. ఆ కాగితాలన్నీ అట్టే పెట్టుకున్నాడు. కాగితాలు మాత్రం సప్లై చేశారట బ్రిటిష్ వాడు. ఆ తర్వాత ఆ కాగితాలు జైల్లోంచి పెట్టుకొచ్చాక వెచ్చ చేసి మళ్ళీ దాన్ని చక్క ప్రింట్ చేయించాడు. మహాత్ములు మాత్రం ఇంత కూడా జీవితంలో దుఃఖం చెందరు, అన్నీ మన మంచిగా అనుకుంటారు. తద్వారా ఇంకా ఎక్కువగా భగవత్ జపం చేస్తారు. ఈయన జైల్లోకి వెళ్ళి హాయిగా కృష్ణ రామ అనుకున్నాడు. ఈలోపు రాజుగారి చేతికి కట్టు కట్టారు కనుక గాయం తగ్గింది, వేలు పోయింది కనుక గాయం తగ్గింది. కొద్ది రోజులు గడిచింది. ఈయనకి రాజుగారికి వేట అంటే పిచ్చ. పూర్వం మహారాజులంతా తరచుగా వేటకు వెళ్ళారు, సప్త వ్యసనాల్లో అది కూడా ఒకటి. అయినా వేటకు వెళ్ళాడు. టిక్కు టిక్కుని గుర్రం ఎక్కి అడవికి భటులతో వేటకు వెళ్ళాడు. ఈయన దురదృష్టవశాత్తు అడవిలో భటులు ఈయన తప్పిపోయారు. భటులు ఒకవైపుకు పోయారు, రాజుగారు భటులకు దూరంగా మరోవైపు వెళ్ళిపోయాడు ఒంటరిగా. ఆ కేకారణ్యం భయంకరులైన నరమాంస భక్షకులున్న ఆటవికులకి నిలయం. ఆ ఆటవికులు ఈ రాజును చూశారు. ఒరే బలే దొరికాడరా, ఇంతకాలానికి నరమాంసం దొరికింది అని రాజుగారిని బంధించేశారు. ఆటవికులకి ఓ మాంత్రికుడు ఉంటాడు వాడు అనమాట. వాడు పెద్ద కూర్చొని వాడికి వాడు ఒక గురువు అనమాట, గణాచారి. పూరకం వచ్చినట్టు ఊగిపోతూ వాళ్ళు, దొరికాడరో బలి పశువు దొరికాడరో, రేపు అమ్మవారికి బలిచ్చేద్దాం, కాళికాదేవి దగ్గరికి పట్టుకురండి రోయి, చెరసాల్లో వేయండి రోయి అన్నారు. ఎంత రాజుగారు నా బతికిలో అయిపోయింది, చివరికి ఈ ఆటవికులకు దొరికాను, ఈరోజు చెరసాల్లో ఉంచుతారు, పొద్దున్నే స్నానం చేయించి నాకు ఉరి శిక్ష వేసేస్తాను, మరణశిక్ష వచ్చేస్తుంది, చచ్చిపోతాను, బలి అయిపోతాను, ఏడుస్తూ కూర్చున్నాడు. తప్పదుగా ఇక పొద్దుటే వీడికి శుభ్రంగా మంగళస్నానం, పసుపు నీళ్లు పోశారు, మెడ నిండా వేపమండలం వేశారు, ఎంత కుంకం పూసేశారు. మళ్ళీ బలి పశువుకి ఇదోటి ఒక్క దెబ్బకి చంపితే పర్వాలేదు కానీ ఓహోహో అని గందరగోళం చేస్తుంటే గుండె ముందే వేదారెత్తిపోతుంది. రాజుగారు అడిగిపోతున్నాడు. చేతులు కాళ్ళు కట్టేసి పట్టుకొచ్చి అమ్మవారు ఎదురుగుండా నిలబెట్టాడు. అమ్మవారు మహాకాడి పెద్ద విగ్రహం, నిలువెత్తు విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి ఎదురుగుండా తలని బలిపీఠం మీద పెట్టారట. ఇలా చేతులు కాళ్ళు చాచి పడుకోరా అన్నారు. తప్పదుగా ఇక వీడు కాళ్ళు చేతులు చాచి కట్లిప్పేశాక పడుకున్నాడు. ఈ గణాచారి కత్తెట్టుకొచ్చాడు. కత్తితో ఏంటంటే మెడొక్క దెబ్బకి నరికి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేతారా, ఇప్పుడు ఈ శరీరాన్ని తలని ఉడికే ఉడికే నీళ్ళల్లో వేసి శుభ్రంగాను మనకి చేమదంపులు ఉడకబెట్టి చర్మం తీసేస్తారు చూసారా, పూర్వం చేమదంపులు ఉడకబెట్టేవారు పూర్వం, ఇప్పటికల్లా ఉడక బంగాళదంపులు ఆ పై తోలు తీసి ఆ తర్వాత శుభ్రంగా ఫ్రై చేసుకుని తింటారన్నమాట, అలా వండుకు తింటారు. అందుకని వీడు పడుకోబెట్టి ఆ కత్తిని ఊరుతున్నాడు. ఇంతలో గణాచార్య దృష్టి ఆయన చేతుల మీద పడింది. ఒక వేలు లేదు. ఒరే ఆపేయండిరా బలి అన్నాడు. ఎందుకంటే అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో వికలాంగుల్ని బలి ఇవ్వకూడదు, అవయవాలన్నీ ఉన్న వాళ్లే బలికి పనికి వస్తారు. కాలో వేలో చెయ్యో ముక్కో ఇంకోటో పోతే అటువంటి వాడు బలికి పనికిరాడు. అరే మంచి బలి పశువు దొరికాడు, దుఃఖలా ఉన్న రాదు అనుకున్నాం, వేలు లేదురా, ముందే తెలుసుంటే వెదరు పట్టుకునేవాడిని కాదు అని విడిచి బొగ్గలో రెండు బోట్లు పడిచి ఇంకెప్పుడు మాకు దొరకకు పో అన్నారు. నిజంగా వికలాంగుల్ని వాళ్ళు చంపరు, వాళ్ళ నియమం అది. రాజుగారు భద్రజీవుడా అమ్మ బాబోయ్ క్షణంలో చావలసిన వాడిని బతికాను రా దేవుడా అని అనుకుని అప్పుడు గుర్తుకొచ్చింది మంత్రి గారు అన్నమాట. ఏమన్నాడు మంత్రి గారు వేలు దిగిపోతే అంతా మన మంచికే మహారాజా అన్నాడు. ఆనాడు తెగకపోతే వేలు నా పేకే వెళ్ళిపోయేది. పరమేశ్వర ఎలా రక్షించావు, మంత్రి మంచి మాట చెప్పావు, నువ్వు మంత్రివి, ఇంత పూర్వం కంత్రి అనుకున్నాను, కంత్రివి కాదు నిజంగా నువ్వు మంచి మంత్రివే అనుకుని ఇంటికి వెళ్ళాక మంత్రి గారిని గౌరవించాలనుకున్నాడు. సరే వెనక్కి బయలుదేరాడు. దారులు అదృష్టవశాత్తు భటులు రాజా అని వెతుక్కుంటూ వచ్చారు. రాజుగారు వాళ్లతో కలిసి నగరానికి రావడంతో మీరు తక్షణం వెళ్ళి మహామంత్రిని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి బట్టలు కట్టించి నా దగ్గర నిలబెట్టండి అన్నాడు. భటులు వెళ్ళారు. మంత్రి గారిని చక్కగా అలంకరించి పట్టుకొచ్చి రాజు దగ్గర నిలబెట్టారు. అప్పుడు రాగానే మంత్రి రెండు చేతులు పుచ్చుకుని ప్రక్కడ బాధరాయిన ప్రక్కడ మంత్రి నిజంగా నువ్వు మహానుభావుడు అయ్యే బాబు. ఆ రోజు నువ్వు చెప్పిన మాట అక్షరాలా సత్యమయ్యింది. నీవు చెప్పినట్లుగానే వేలు తెగడం నా మంచికయ్యింది. వాళ్ళ వేలు వెళ్ళకపోతే నా పేక వెళ్ళిపోయేది. నిన్ను ఇంతకాలం చెరసాల్లో ఉంచి బాధ పెట్టినందుకు క్షమించి బాబోయ్ అని చేతులు పట్టుకుంటే మంత్రి గారు అన్నారు, అంతా మన మంచికే మహారాజా అన్నాడు. మళ్ళీ మళ్ళీ అన్నావు ఏమిటన్నాడు. ఏమిటో చెబుతున్నావు విను, మనం ఎప్పుడూ ఒకే గుర్రం మీద ఇద్దరం కలిసి వేటకు వెళ్ళేవాళ్ళం గుర్తుందా? ఇవాళ నువ్వు నన్ను జైల్లో పెట్టకపోతే నీ వెనకాతను నేను కూర్చుని వేటకు వచ్చేవాడిని. నీ వేలు తెగింది కనుక నీ పేక నిన్ను విడిచిపెట్టారు. నేను నీతో పాటు వచ్చి ఉంటే నన్ను వేసేసేవారు. నువ్వు జైల్లో పెట్టిన ప్రాణం నిలబెట్టావు, అంతా మన మంచికే మహారాజా అన్నాడు. ఇది కోసమే. కాబట్టి ఈ సృష్టిలో ఏది జరిగినా అంతా మన మంచికే. కాబట్టి అనుక్షణం మనమేం బెంగ పెట్టుకోవద్దు, అది తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా తొందరపడి చిన్న చిన్న విషయాలకు మనం ఏదో కోరికల కోసం వెళ్ళి ఒక రోజున ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి కోరిక తెరకపోతే ఈ గుడి కాదని ఇంకో గుడి, ఈ పోదారి కాకపోతే ఆ పోదారి, లేకపోతే ఈ గురువు గారు కాకపోతే ఆ గురువు గారు దొరికారు కదా అని ముహూర్తం పెట్టించా మళ్ళీ ఇంకో అనగా. ఇవేం చేయకూడదు, ఒక్కదాన్ని నమ్ముకో. ఏది జరిగితే దొరుకుతుంది పర్వాలేదు. ఏక గురువాశ్రయం ఎప్పుడూ చాలా శుభమవుతుంది అని చెబుతున్నది. అదే ఆయన అంతరార్థం అన్నమాట. ఎన్ని విశేషాలు, ఎన్ని లీలలు ఉన్నాయి, ఎన్ని చిన్న చిన్న వాటిల్లో సందేశాలు. ఆయన దగ్గర ఒక పరమ భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు ఏం చేసేవాట, పేరు నాకు పెద్ద గుర్తులేదు. ఏంటంటే పురాణాలు అయితే పద్య రూపంలో ఉంటాయి కనుక గుర్తుంటాయి, మాకు శ్లోకాలు పద్యాలు. వచన రూపంలో ఉన్నవి కొన్ని పేర్లు అంత గుర్తుండవు. కారణం ఏంటంటే వాటిని కంఠస్థం చేయడానికి కావలసినటువంటి ఆ అవగాహన ఉండదు కనుక వాటి మీద. శ్లోకం ఉందనుకోండి, ఎన్ని లక్షల శ్లోకాలు ఉంటాయో మా మస్తిష్కాల్లో, ఎన్ని లక్షల శ్లోకాలు, ఎన్ని పద్యాలు. ఇది ఒక అనంతం. ఇది నాది కాదు కనుక, ఎందుకంటే పరమేశ్వరు ఎప్పుడో కూర్చుంది, కొలిచినంతకాలం అలా ఉంటుంది. అమ్మవారి శక్తి అనుకుంటే ఉంటుంది ఎప్పుడు, మీరు గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న ప్రతిభంతా జగన్మాత అనుగ్రహం అనుకున్నంతకాలం మనకి ఢాకా లేదు. ఒక్కసారి ఇది నా స్వయం కృషి, ఇది నాదే గొప్పతనం అనుకుంటాడా మానవుడు, అహంకారం పొందాడా, టక్కన పోతుంది. ఎంతోమంది కవులు పండితులు మేమే గొప్పవాడు అనుకున్నప్పుడు ఎప్పుడు వాడు బాగుపడ్డారు. అదే ఇది మాది కాదు, మాలో ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహం అనుకోమనండి బాగుంటుంది. మీరేనంతే, నేనేనంతే. మన సంపదలు కానీ, మన విద్య కానీ, మన బుద్ధి కానీ, మన జ్ఞానం కానీ, మన సకలమైన మర్యాదలు కానీ, ఇవన్నీ భగవద్ అనుగ్రహం అనుకోవాలి. ఒక్కసారి దురహంకారానికి వచ్చామో వెళ్ళిపోతుంది. కాబట్టి అనుక్షణము, ఇవన్నీ పరమేశ్వరి కటాక్షం, ఈ జిమ్మిక్కులన్నీ కూడా. ఓ భక్తుడు బాబా దగ్గరికి తరచుగా వచ్చి, ఇదో వాడు ఇలాంటి వాడండి, వాడు దొంగండి, వీడు పాపాత్ముడండి, వీడు రోగండి, వాడు ఇంకోడండి అని ఇలా ఒక్కొక్కడి గురించి ఒక్కొక్కటి చెప్పేవాట. లేనిపోయిన పితూరీలు అని అనమాట. వాడు మీ గురించి ఇలా అంటున్నాడు బాబా అనగానే సహజంగా మామూలు గురువు లక్షణం ఏమిటి, ఓహో భక్తులు నా వెనకత అనుకుంటారా, వాడిని దూరంగా పెడదా, వాడి ఇంక తీర్చబోద్దు రేపటించి, లేదా వాడిని అనుగ్రహించద్దు అంటారు. కానీ ఈయన ఏమన్నారో తెలిసిరా బాబా వారు, ఒరే నీకు ఆ ఎదురుగుండా డ్రైనేజీలో బురదలో ఉన్న పందికి పెద్ద తేడా ఏముందన్నట్టు. వీడికి మతిపోయింది. పక్క వాళ్ళ మీద నేరాలు చెబితే బాబావారు దగ్గరికి పిలిచి ఇంకా చేరదీస్తారేమో, చాడీలు చెప్పేవాడు పక్కకి చేరదీస్తానండి సహజంగా ప్రతివాడు కూడా. వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అంటే దాని కూర్చో ఇంకా ఏమన్నాడు చెప్పు అంటారు కదా. అలాంటి వాడేమో బాబా అనుకున్నాడు ఆయన. అందుకని అలా పొగడ్తలు ఆశించిన అతనికి బాబావారు పొగడ్తలు ఇవ్వరా. అక్కడ దూరంగా ఒక బురద ఉంటుంది, ఆ బురదలో ఒక పంది ఉంది, ఆ పంది మలాన్ని నాగుతుంది, ఆ పందికి నీకు తేడా ఏమిటి అన్నాడు. చివరికి బాబా నన్ను పందితో పోల్చావన్నట్టు. అవును ఆయన, ఇంకా పందేనయ్యం, నువ్వు పంది కంటే హీనం. ఎందువల్ల అన్నాడు, పంది మానవుల మలాన్ని తిని లోకాన్ని శుభ్రం చేస్తోంది కనీసం, అది మలమే నవ్వుతుంది, ఇంకేది నాకదు, దానికి మలమే ఇష్టం. అదే దానికి చపాతి, అదే దానికి దోశ, అదే దానికి ఒంగోర దబ్బకాయి. నువ్వేం చేస్తున్నావు, ఇతరులు చేసిన పాపాలన్నిటినీ చెబుతున్నావు. పాపాలంటే మలము. మనం ఇతరులని వాళ్ళ చెడ్డని అస్తమాటు ఎత్తుతున్నామంటే పక్కవాడి దగ్గర, ఇదో వాడు ఇలాంటి వాడండి, వీడు ఇలాంటి వాడండి అని చెబుతున్నామంటే వాళ్ళ పాపాలనే మలాన్ని మనం నాగుతున్నాం అనమాట. మన నాలుగుతో తెలియకుండా నాలుగుతోటి మలమును పుచ్చుకుంటున్నాం అని అర్థం. మలం అంటే చెప్పుడు మాటలే, దరిద్రమే. ఇతరుల చెడ్డని అనుక్షణము ఒగ్గడించేవాడు వాడి నాలిక మీద పంచాక్షరీ మంత్రం పోయి ఈ మలం చేరుతుంది. ఇందుకని శాస్త్రములు పొరపాటును కూడా పరదోష కథా విముఖులుగా ఉండండి, ఇతరులకు చెడ్డని ఎప్పుడు చెప్పకండి, మంచి ఉంటే కొండంత చెయ్యండి. రాముడిని ఎందుకు దేవుడు అంటున్నాం అనుకుంటారు మనం? ఆఖరికి సాయిని కూడా సాయిరాముని ఎందుకు అంటున్నాం మనం అంటే, ఈ రామావతారం, కృష్ణావతారం, ఆంజనేయుడు అన్ని ఆయనలు ఎందుకున్నాయంటున్నాం అంటే కారణం ఇదే. రాముడికి రెండు గొప్ప లక్షణములు ఉన్నాయి, చాలా లక్షణాలు, రెండు గొప్ప లక్షణాలు. ఒకటి, ఇతరులు తనకి చేసిన మేలు ఎంత చేస్తే కొండంత చెప్పేవాడు. ఎవడో ఈయన మంచినీళ్ళు ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళినా వేదికల మీద కూడా అంటే అందరూ వింటూ ఉండగా, వాడు నాకు మంచినీళ్ళు ఇవ్వకపోతే నేను బతికేవాడిని కాదు. గుహుడు పడవ ఎక్కించుకొని నన్ను గనక గంగా నది దాటించకపోతే ఇవాళ నేను లేరు అని 10 సార్లు గుహుడు పొగిడాడు. ఆయన విభీషణుడి సహాయాన్ని పొగిడాడు, సుగ్రీవుడిని పొగిడాడు, ఎన్నిసార్లు కహా భరత సమతమ ప్రియ భాయి హనుమంతుడైతే భరతుడితో సమానంగా నా సోదరుడు అని పొగిడాడు. ఇలా ఎప్పుడు ఎవరైనా ఇంత ఉపకారం చేస్తే దాన్ని కొండంత చేసి పొగిడేవాడు వేదికల మీద. ఇది మొదటి లక్షణం. ఇది కృతజ్ఞత. మనందరం అనుక్షణం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇతరులు మనకి మేలు చేస్తే ఎంత చేస్తే కొండంత చెప్పండి, కానీ అపకారం చేస్తే వెంటనే మర్చిపోండి. వాడు ఎప్పుడో నన్ను 10 ఏళ్ల క్రితం తిట్టాడు, 25 ఏళ్ల క్రితం నా చెప్పులు ఎత్తుకుపోయాడు, పొరపాటున మా చెప్పులు వేసుకుపోయేటవాడు. ఇంకా అక్కడి నుంచి ఎన్నేళ్ళైనా 25 ఏళ్ల క్రితం నా చెప్పులు ఎత్తుకుపోయావో నాకు తెలుసులే, ఇంకా ఎత్తుకుపోయిన వాడేనా చచ్చిపోవాలి కానీ వీడు మర్చిపోడు. చేసిన తప్పులు మాత్రం గుర్తుపెట్టుకుంటాడు చిట్టాలో, ఉపకారం మర్చిపోతాడు అనమాట. ఎప్పుడు ఉపకారం గుర్తుపెట్టుకోవాలి, చెడ్డని మర్చిపోవాలి. కానీ చెడ్డనే తలుచుకుని ఉపకారాలు మర్చిపోతారు. ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. గుణ దోషణ విశ్వకీర్ణకరతార్ సంత హంస గుణ గహహిపయ్య పరిహరి వారి వికార్ అని తులసీదాసు రాశాడు. చాలా అద్భుతమైన దోహారం. ఏమన్నాడు తెలుసా? ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. భగవంతుడు మంచి చెడ్డ అని రెండింటితో కలిపి సృష్టిని చేశాడు. కానీ సంత అంటే సాధువులు హంసం లాంటి వాళ్ళు. హంస ఏం చేస్తుంది? పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు తాగి నీరు వదిలిపెడుతుంది. సృష్టిలో మంచి చెడ్డ ఉంటే అందులో మంచిని తీసుకుని చెడ్డని విడిచిపెడతారు సాధువులు. అజ్ఞానులు చెడ్డనే సేకరించి మంచిని విడిచిపెడతారు. మనం సాధువులలా ఉండాలి, హంసల్లా ఉండాలి, హింస చేయకూడదు. చెడ్డ వెంటనే మర్చిపో. రాముడు ఏం చేస్తాడు? అపకారం మర్చిపోయేవాడు. రావణాసురుడు కూడా మర్చిపోయాడు, వాడిని ఆవిడని ఎత్తుకుపోయాడు అని ఎప్పుడు 10 సార్లు చెప్పలేదు ఆయన. మళ్ళీ అక్కడితో పని అయిపోయింది అంతే. కానీ ఉపకారం గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇది నిజమైన జ్ఞానం, ఇది మన లక్షణం. అలా ఉండాలి తప్ప ఎంతసేపు ఇతరులలో ఉన్న చెడ్డనే తవ్వుకుంటూ దాని గురించే కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టడమే పంది లక్షణం. దానివల్ల 4 పంది 4 అయిపోతుంది. దాంతో మనం రోజు మలభక్షకులం అవుతున్నాం, కోమల భక్షకులం కాకుండా. కోమల పదార్థం పోయి మలరేక అయితే ఉపయోగం ఉన్నది? ఎంత సూటిగా చెప్పాడన్నమాట బాబావారు. కాబట్టి మహానుభావులైన అవధూతల యొక్క అన్ని లక్షణములు కూడా తెలుసుకోవాలి. ఇంత పిసరు కూడా జీవితంలో దోషం లేకుండా ఉండడం కష్టమే. దోషము చెయ్యడం మానవ లక్షణం. ఆ దోషమును గుర్తించి దోషమును దిద్దుకోవడానికి ప్రయత్నం చేయటమే సాధు లక్షణం. అంటే సాధు లక్షణం అంటేనే సామాన్య లక్షణం అంటే ధనము మొదలైనటువంటి అలంకారాలు లేకుండా. ఇప్పుడు మీకు కృష్ణావతారం ఉంది, ఈశ్వరుణ్ణి తీసుకోండి, విష్ణువుని తీసుకోండి. ఆయనలో ఈశ్వరుడు విష్ణువు తిరువకొండలో కనపడతారు. ఈశ్వరుడు రక్తం ఓడుతున్న చర్మం కట్టుకుని శ్మశానంలో తిరుగుతూ మెడలో కపాలమాల వేసుకుని శూలం ధరించి ఎంతసేపు ఎముకలతో మధ్యలో తిరుగుతూ చితాభస్మం పూసుకుంటూ శ్మశాన రాశిగా ఉంటున్నాడు విషం తాగుతూ. అదే విష్ణు వైకుంఠంలో మంచి అలంకారం చేసుకుని నగలు వేసుకుని అద్భుతమైన భవంతుల్లో నివసిస్తున్నాడు. ఇప్పుడు రుద్రాంశని చూసి మనం అసహ్యించుకుంటామా? విష్ణువులో ఉన్న అలంకారాన్ని మాత్రమే తీసుకుని ఆయనలో ఉన్న శక్తిని పక్కకు విడిచిపెడతామా? ఈయన రుద్రుడిలాగే శ్మశానవాసి అయినట్టుగా మసీదు వాసి అయ్యి ఆయనలాగే బూడిద పూసుకుంటూ ఆయన విషం తాగితే ఈయన కుళ్ళిపోయిన పదార్థాలు, నానా రకాలైన చెత్త పదార్థాలు డబ్బాలో వేసుకుని చపాతి ముక్కలు తింటూ కాలక్షేపం చేసే రుద్రస్వరూపుడు. రుద్రుడు లక్ష్మినిస్తాడు, అలాగే ఈయన కూడా సకల సంపదలు ఇస్తాడు, సమాధిలోంచి మాట్లాడతాడు. అప్పుడప్పుడు తన భక్తుల్ని మాత్రం విష్ణు స్వరూపుడుగా మారుస్తూ ఉంటాడు. ఈ రెండింటినీ కలగాపులగం చేసుకున్న పరమ పవిత్రమైనది. అందుకే ఈ కాలంలో ఎక్కడ చూసినా బాబా ఈ ఇక్కడ మనకు వచ్చేసరికి భక్త కన్నప్ప లాంటి భక్తి చాలు. కన్నప్ప మాంసం పెట్టాడు, పందిని కొట్టి పని పట్టుకొచ్చాడు ఆయన. ఈయన దగ్గర కూడా మనకి నియమనిష్ట లెక్కల, భక్తితో ఏం పెట్టినా తినేస్తాడు. అందరం కొట్టుకోవచ్చు, అందరం తాకి ఆయన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ భక్త కన్నప్ప మాంసం పెట్టినట్టే నేను పెడతాను అంటే ఇక్కడ మాత్రం ఒక నియమం ఉన్నది. భక్త కన్నప్ప పంది మాంసంతో పాటు కన్ను కూడా తీసిచ్చాడు. మన అలా తీసివట్టలేదుగా, కాబట్టి ఆయన పంది మాంసం పెట్టాడంటే నేను ఎందుకు పెట్టకూడదు. ఈ మధ్యన ఒకటి అన్నాడు, బాబావారిని కన్నప్పలాగా భక్తితో కొలుంటే అయితే నేను కూడా రోజు పలావ పట్టుకొచ్చి చికెన్ పలావ పెట్టచ్చా అండి అన్నాడు. భక్త కన్నప్పతో పోల్చుకునే ముందు కొన్ని ఆలోచించాలి. కన్నప్ప అడవికి వెళ్ళాడు, వేట పందిని, భయంకరమైన వేట పందిని వేటాడేశాడు. మళ్ళీ ఒక్క బాణంతో పడగొట్టేసాడు. ఏకంగా నువ్వు ఒక బాణంతో ఏ పందిని పడగొడతావు చూస్తావు, దెబ్బకి దాని దగ్గరికి వెళ్ళావంటే తిన్నంతటా దేవదేవునికి సంతృప్తిని ప్రసాదింప ఆసన్న గ్రామ మహాటవును తిరిగి దమష్ట్రవచ్చిన్న కోటి పుట్ట చిన్న క్ష్వాజ వరాహమున్ గడపి కాల్చెన్ పేల్చి వేల్చెన్ కడున్ చిన్నయ్యుండెడి మాంసఖండముల తెచ్చెన్ దప్పలన్ ప్రేమతో అన్నారు. చిన్నడు పెద్ద అడవి పందిని, మళ్ళీ మామూలు అడవి పంది కాదు, తన కోరలతో చెట్టును కూడా పడగొట్టింది. అటువంటి అడవి పందిని పడగొట్టి కాల్చి పట్టుకొచ్చి మాంసం పెట్టాడు. ఆ మాంసం తిన్నాడు స్వామివారు. మర్నాడు స్వామివారు కళ్ళల్లోంచి నెత్తురు తెచ్చుకుంటే, అమ్మ బాబోయ్ నా స్వామి నీకు కళ్ళల్లోంచి నెత్తురు వస్తుందా అయ్యో అని ఏడ్చి దానికి రకరకాల మందులు పట్టుకొచ్చాడు. కలువపు రసం వేసేట, నెయ్యి వేసేట, మందులు రాసేట. బాలింతరాళ్ళ పాలు పోసేవారు పూర్వం కళ్ళ కళకు వస్తే తెలుసా మీకు, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి బాలింతల దగ్గర చిన్నపిల్లలకి ఇచ్చి ఆ పాలు పట్టుకొచ్చి కళ్ళలోకి వస్తే కళ్ళ కళకు తగ్గిపోయి పూర్వం అదే ఇంట్లో మందులంటే అవి పట్టుకొచ్చి పోసాడు. ఎన్ని చేసినా కన్ను అలా నెత్తురు గారుతూ ఉంటే అప్పుడు వాడు ఇంకొకటే, ఏ మందులకి ఈ కన్ను తగ్గడంలా, దీనికి ఒకటే నాకు తెలుసున్నది, కన్ను కన్ను ఇవ్వడమే అని కన్ను అమాంతంగా పీకి అక్కడ పెట్టాడు. అందంగా కన్ను తయారైంది, అతుక్కుపోయింది. ఇప్పుడు రెండో కన్నులోంచి వచ్చింది, ఒక పరికొక పరి కించిద్వికచారుణ పద్మపత్ర వీధి విగళన్ మకరంద ధారగతి అన్నారు. ఒక తామర పువ్వులోంచి తేరి కారినట్టుగా ఇంకా 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 అంతకంతకి కంటిలోంచి నెత్తురొచ్చి రెండో కన్ను పాడైపోయింది. అప్పుడు ఈయన ఎవరన్నాడు తెలిసిన, స్వామి నీ దయ వల్ల నాకు మందు తెలిసింది, నీ కన్ను రక్తంతో ఉంటే నా కన్ను పీకి అక్కడ పెట్టాను, ఇప్పుడు రెండో కన్నుకు నెత్తురొచ్చింది కనుక నా రెండో కన్ను పెడతాను, కానీ నీకు మూడు కళ్ళు ఉన్నాయి, నా దగ్గర రెండే కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళకు రోగం వస్తే రెండు కళ్ళు ఇస్తాను, మూడో కన్ను పోయిందని కూడా నాకు కనపడదు, పోయినా నేనేం చేయలేను, నాకు ఉన్నవి రెండే కళ్ళు కనుక, కాబట్టి మూడో కన్నుకు మాత్రం రోగం తెచ్చుకోకన్నాడు అని వెంటనే రెండో కన్ను తీసి అక్కడ పెట్టాలనుకోండి. పెట్టాలంటే కన్ను పోయాక కన్ను ఎక్కడుందో తెలియదుగా, అందుకని ఈ ఎడంకాలెత్తి ఆ కన్నున్న చోట పెట్టి నొక్కి కాలితో ఈ కన్ను తీసి అక్కడ పెట్టకపోతే వెంటనే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు మనం కూడా బాబావారికి అలాగే పొలవ పెడదాం అనుకుందాం, చికెన్ పొలవ పెడతాం, రేపు పొద్దున్న ఆయన కన్ను ఇస్తా, కన్ను ఎందుకు, గుడి డెవలప్ చేస్తున్నామండి, $1,000 ఇవ్వండి అంటే మళ్ళీ కనపడితే పట్టు మాయదారిని ఇంత స్కాలను డాలర్ అడిగితే కనపడ్డే. అటువంటిది భక్తులతో పోల్చుకునే ముందు మనలో ఉన్న భక్తి యొక్క పరాకాష్ఠను తెలుసుకోవాలని అంతరార్థం అనమాట. అటువంటి అవధూత స్వామి ఇప్పుడు కలియుగంలో సద్గురు దత్తాత్రేయ అవతారం చాలా సులభంగా ప్రసన్నుడవుతాడు. నియమనిష్టలక్కర్ లేకుండా కేవలం నామస్మరణతో దర్శనంతో విభూతితో అనుగ్రహించేవాడు. అందుకే బాబా విభూతిం ఇదం ఆశ్రయామే అని రోజు అంటున్నామే, అటువంటి విభూతిని ఆశ్రయించి వీరందరూ కూడా తరించాలని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ, అనేక దివ్య విభూతులు ఇంకా వ్యాపించుగాక, ఎక్కడికి వెళ్ళినా ఆ పరమాత్ముడి ఆలయాలు కనపడుతున్నాయి. ఇక్కడికి వచ్చి అమెరికాలో స్థాపించినటువంటి ఆ పుణ్యాత్మునికి మరొక్కసారి మనందరం ధన్యవాదాలు సమర్పించుకుందాం. హరి ఓం తత్సత్.